ఎందుకు ఇలా అరిచాను అంటే కలకన్నా వలే గాఢంగా నిద్రపోయావు అన్నాడు. పక్కన మెలకువగా ఉన్నవాడు, వాడు ఆ మాట చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ ఈ స్థితి ఉన్నదే. ఒక్కసారి లేచాడు వాడు, ఇంకా పర్వాలేదురే భయపడిపోయో, ఈ నీళ్లు తాగి పడుకో అన్నారు. ఆ నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ పడుకున్నాడు. కొంతసేపటికి మనస్సు ఇంతసేపు కలలో అలసిపోయింది, అంతకుముందు బయట అలసిపోయింది, కనుక గాఢంగా నిద్రపోయింది. పొద్దున్న లేచాకే నిద్రపట్టిందా అన్నట్ట. ఎందుకంటే వీడు ఎంత అలసిపోయిన తర్వాత పడుకున్నాడు, గాఢంగా నిద్రపోయాడు కనుక లేటుగా లేచాడు. ఈ లోపల మెలకువ ఆయన లేచిపోయి టిఫిన్ చేస్తున్నాడు. ఈయన నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి భోజనానికి కూర్చుంటే, ఏం రాత్రి చక్కగా నిద్రపట్టిందా అని అడిగాడు. నువ్వు అప్పుడు లేపేవే, అదే నాకు గుర్తు. ఆ తర్వాత ఒళ్ళు తెలియలేదనుకో, హాయిగా నిద్రపోయి రిలాక్స్ అయిపోయాను అన్నాడు. ప్రత్యభిజ్ఞాయతే, గుర్తు తెచ్చుకున్నాడు కనుక అక్కడ ఉన్నదే ఇక్కడ వాడికి ఉంది గనకనే ఇక్కడ భాషించింది. అంటే గాఢ నిద్రలో కూడా అది పోలేదు. దీనికే మనకి ఒక సందర్భంలో జగద్ అజహల్ లక్షణం అని చెప్పిన ఉపమానమైనప్పటికీ ఇక్కడ బాగా అర్థం చేసుకోవడానికి సోయం దేవదత్త అనే ఉపమానాన్ని వేదవాంగ్మయం చెప్తూ ఉంటుంది. అది మనం జాగ్రత్తగా కొంచెం అవగతం చేసుకుంటాం. ఎంత అందంగా ఉంటుందో వేదవాంగ్మయం చూడండి. వేదాంత వాంగ్మయం చాలా అందమైన వాంగ్మయం. అందుకే ఇన్ని ఉపమానాలు, ఇన్ని చక్కని అందాలు. చిట్ట చివరికి చచ్చే లక్షణం నీకు లేదయ్యా, నువ్వు అమృతుడివి అని చెప్తోంది వేదం. ఇంతకంటే ఇంకెవరు చెప్తారండి? అది వేదాంతం చెప్పేది. అంతేగాని మనం ప్రపంచము దుఃఖ భూయిష్టము, మేమందరము దుఃఖితులము, పాపులము మేము అనుకోవడానికి వేలేదు. అమృతస్య పుత్రాహ, అది ఇక్కడ విషయం. నువ్వు అమృతము యొక్క పుత్రుడివి అది తెలుసుకో. అది తెలుసుకోక మరపులే గడిపోయో, అది ఇక్కడ గట్టిగా చెప్తున్నాడు. ఇక్కడ దీనికి సోయం దేవదత్త అనే మాటను ఒకటి చెప్తారు. అయ్యా, ఇంతవరకు ఏ అహం అనేది ఉందో అది సుషుప్తి అవస్థలో అంతర్లీనమైంది. అహం అనేది అద్దం లాంటిది, ఇది ప్రొజెక్టర్, అంతేగాని క్రియేటర్ కాదు. ఆత్మ చైతన్యం భాషించడం చేత అద్దం అక్కడ ఉంది. ఇప్పుడు అద్దం తీసిస్తే, అద్దం ఒక వస్తువు ముందు పెట్టావు, వస్తువు అద్దంలో కనబడింది. అద్దం తీసిస్తే వస్తువు పోయిందా? అలాగే మనస్సు అంతర్లీనమైనంత మాత్రాన ఆత్మ పోలేదు. అది ఇక్కడ ప్రస్తావించుకుని సోయం దేవదత్త న్యాయం చెప్పారు. దీనికి చెప్పాలి అంటే మన అనుభవంలోకి చెప్తాం. ఒక ఆయన పేరున్నారు, ఆయన పేరు శ్రీనివాస్ గారు. ఆ రోజుల్లో దేవదత్త పేరు కామన్ కనుక అది వాడాడు. ఈ రోజుల్లో శ్రీనివాసు వెంకటేశ్వరి లాంటివి కామన్ కదా, అందుకని తీసుకున్నాం. ఒక శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ శ్రీనివాస్ గారు నేను కలిసి చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. చాలా కాలం అయిపోయింది. ఆయన ఒక ఊరు, నేను ఒక ఊరు. కొంత 10-15 ఏళ్ల తర్వాత ఏ పుష్కరాల దగ్గర ఆయన గారు కనబడ్డారు. కనబడినప్పుడు కొంచెం 10-15 ఏళ్ళు అయింది కదా, ఒక్కసారి చూడగానే పోల్చి, ఓరి నువ్వట్రా శ్రీనివాసు అనగానే, ఓరి నువ్వట్రా సుబ్బారావు అని ఆయన పిలిచాడు. ఇద్దరికిద్దరు పిలుచుకున్నాక సహ అయం దేవదత్త, సహ వాడు ఈ దేవదత్తుడు. అంటే ఇక్కడ వాడు అనబడేవాడు ఇక్కడ ఉన్నాడా? నువ్వు 15 ఏళ్ల క్రితం చూసిన వాడే లేడుగా ఇక్కడ. కానీ వాడు ఇక్కడ ఎందుకు గుర్తొచ్చాడు? వాడు అప్పుడుండి ఇప్పటి వరకు ఉన్నాడు గనక. కానీ అప్పుడుండి మధ్యలో పోయి ఇప్పుడు వస్తే వాడు కనిపిస్తాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు గనక. కనుక నిన్న నాకు నిద్ర పట్టిందని ఇప్పుడు చెప్పేవంటే ఆ చెప్పడానికి అవసరమైన చైతన్యం లోపలుంది కనుక అప్పుడు చెప్పగలిగావు. అందుకు వాడు ఇక్కడ ఉన్నాడు కానీ హఠాత్తుగా ప్రత్యక్షం అవ్వలేదు కదా వాడు. కనుక పాపం ఇన్నాళ్ళు ఏమైపోయావో అంటే ఏమయ్యాడో తెలియదు కానీ ఏమీ అయిపోలేవాడు. ఉన్నాడు కనుకే ఇప్పుడు కనబడ్డాడు. అందుకే సోయం దేవదత్త అనేది సోహం బ్రహ్మ వరకు తీసుకువెళ్ళొచ్చండి జాగ్రత్తగా. అదే ప్రత్యభిజ్ఞాయతే అని అంత అందంగా చెప్పారు. కనుక ప్రాగస్వప్సమితి ప్రబోధ సమయే, ప్రబోధ సమయే అంటే వెళ్ళి మెలకు వచ్చిన తర్వాత ప్రాక్ అస్వాప్సం, ఇది వరకు గాఢంగా నిద్ర చెందాను అని ప్రత్యభిజ్ఞ చేస్తున్నావే. ఏది ఉండడం వల్ల ప్రత్యభిజ్ఞ చేయగలుగుతున్నావో ఆ స్వాత్మస్వరూపుడైన దక్షిణామూర్తికి నమస్కారం అని చెప్పారు. అయితే క్లుప్తంగా ఒక్క మాట, ప్రత్యభిజ్ఞ అనే మాట వచ్చింది కనుక ఒక్క మాట చెప్పుకోవాలి. ప్రత్యభిజ్ఞ అనే మాట ఉన్నదే, అది ఇక్కడ చెప్పిన సందర్భం వేరు. కానీ ప్రత్యభిజ్ఞ అనేది గొప్ప జ్ఞాన సంబంధమైన విషయం. ప్రత్యభిజ్ఞ సిద్ధాంతం అనే సిద్ధాంతం ఉంది. కాశ్మీర శైవంలో ప్రత్యభిజ్ఞ సిద్ధాంతము, స్పందకారికలు, విజ్ఞాన భైరవ తంత్రము అనేటువంటి ముఖ్య విషయములు మూడు ఉన్నాయి. ఇదంతా జ్ఞానపరమైన విషయమే. అది తంత్రము అనగానే మళ్ళీ కూర్చుని మంత్రం జపం ఏముండదు, అది యోగపరమైన విషయమే చెప్తుంది. అయితే ఇంచుమించు అది కూడా అద్వైతం మాట్లాడుతుంది. అద్వైతమైన ద్వైతమైన విశిష్టాద్వైతమైన ఆ వేద మూలాల నుంచే రావాల్సిందే, దేని నుంచైనా. అందుకే ప్రతివాడు వేదమే ప్రమాణం అంటాడు. అర్థం చేసుకోవడంలో చిన్న చిన్న స్థాయి భేదాలు ఉంటాయి, కానీ మన అన్నిటికీ వేదమే ప్రమాణం. అలాగా ఈ కాశ్మీర శైవ సిద్ధాంతంలో వాళ్ళు బ్రహ్మసత్యం అనే మాటని, అద్వైతాన్ని అంగీకరిస్తూనే జగన్మిథ్య అనే మాట దగ్గరే భిన్నాభిప్రాయాలు ఉన్నాయేమో తప్ప మిగిలిన అన్నిటి దగ్గరే సరిపోతాయి. నువ్వు ఆత్మవే అని మాత్రం చెప్పడంలో వాళ్ళు ఇదే సిద్ధాంతాన్ని చెప్తారు. అది ఎలాగో అంటే వాళ్ళది ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం. ఈ సిద్ధాంతం బాగా వంట పట్టించుకున్న మరో గొప్ప అద్వైతి కాళిదాసు మహాకవి. అందుకే ఆయన అభిజ్ఞా విషయంలో చాలా తెలిసిన వాడు కనుకనే అభిజ్ఞాన శాకుంతలం అని పేరు రాయగలిగాడు. దానికి దానిలో ఉన్న ప్రత్యభిజ్ఞ అంతా చెప్తే అది పెద్ద వేదాంతం అవుతుంది, పక్కన పెడదాం. కానీ అభిజ్ఞ ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం, ఈ ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం గురించి అద్వైతపరమైన వేదాంతంతో అన్వయించి విదేశాల్లో చెప్పి ఇది నా వేదాంతాన్ని ఆశ్చర్యపరిచాడు వివేకానంద. ఆ చెప్పింది ఇక్కడ చెప్పుకుంటున్నాం. అదేమిటంటే, ఒకప్పుడు ఒక పులి ఉండేదిట. ఆ పులి నిండు చూలాలుగా ఉంది, అది వెళుతోంది. ఆ వెళుతూ ఒక చోట అది ప్రసవించింది. అవన్నీ మేకల గుంపులు ఉన్న చోట ప్రసవించి అది చచ్చిపోయిందిట. ఈ మేకలు ఏం చేసే, ఆ పులి పిల్లని తీసుకుని పెంచడం మొదలుపెట్టాయి. దానికి పుట్టుక వచ్చిన దగ్గర నుంచి అది చూస్తున్నది దేన్ని, దాన్ని అది ఎలాగో చూసుకోలేదు, మేకలనే చూస్తుంది. ఆ మేకలు ఏం పెడితే తింది, ఆ మేకలు ఈ చిగురులు కొరుకుము అనగానే కొరికింది. అంతేకాదు మేహే అని అరువుము అంటే అరిచింది. దానికి అది మే అది అరుపు, చిగురులు కొరకడం, ఈ రెండు బాగా పట్టేశాయి. కానీ ఎవరికడిగినా మే అని, ఏదైనా భయం కలిగితే మేకలన్నీ మే అని అరుస్తుంది, పులి కూడా పరిగెడుతుంది. ఇలాగే దాని మే అని అరుపు అలవాటు అయిపోయింది, వాళ్ళ రూపములతోనే తాదాత్మ్యం చెందిపోయి నేను కూడా అలాగ ఉంటాను గాము ఎవరైనా వర్ణించి నువ్వు చాలా బాగున్నట్టు పోదురు బడే నేను నీలాగే ఉన్నాను కదా అంటోందేమో. ఇలా జరుగుతూ జరుగుతూ ఉండగా ఈ మేకల గుంపు వెళుతూ ఉంటే ఒకసారి ఒక పులులు గుంపుగా వచ్చేట. అవి చూసే చూసి ఇదేమిటి, మనం మేకలు తిందా ఉంటే మధ్యలో మనజాతి వాడు వచ్చాడని చూసింది. అప్పుడు చూసి వెంటనే దూకేట, దూకినప్పుడు మేకలని పరిగెడుతుంటే ఇది పరిగెడుతుంది. సరే వాళ్ళు మేకలను వదిలేసి దీన్ని పట్టుకుందిట, తినేమని మేని ఏడుస్తుంది అది. ఇప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుని రా, నువ్వేంటి వాళ్ళతో ఉన్నావు, నువ్వు నేను ఒక జాతి వాళ్ళం అంటే అబ్బే తినేస్తావా అని మేహే అందుట. చిచి నీ నీ అరుపు మేహే కాదు సుమా, గర్జన నాలా గర్జించండి. దీనికి ఎక్కడొచ్చు, కంఠ నాళాలన్నీ దానికి ప్రాక్టీస్ అయిపోయాయి. అంతవరకు ఉన్న వివేన మేహేకి ప్రాక్టీస్ అయిపోయాయి. కాబట్టి ఇది చాలా కష్టపడింది చెప్పడానికి, నువ్వు నేను ఒకటే అని చెప్పడానికి. ఆ పులి ఎంత తాపత్రయపడిందంటే ఈ నేనని చెప్పడానికి శంకరాచార్యులు వాళ్ళు తాపత్రయపడ్డబడింది, అంత తాపత్రయపడింది. పడి లాక్కొచ్చి చెప్పిందిట, చూడు నువ్వు నేను ఎలా ఉన్నాము, ఇద్దరిది ఒకటే రంగు, మీసాలు చూడు అందుట. కొంత అర్థమైంది, కొంత అర్థం కావట్లేదు. మాట పడికి మేయర్ భయపడుతుంది. చిట్ట చివరికి తీసుకొచ్చి ఒక నేల నూతి దగ్గరికి వెళ్ళి చూపించిందిట. నీ రూపం ఇందులో కనిపిస్తుంది చూడు అందుట. చూసి తన రూపాన్ని చూసి మళ్ళీ మేయర్ నడిచిందిట, ఎందుకంటే మరో పులేమో అనుకునే. అంటే చూడండి, దగ్గరొచ్చి అద్దం పెట్టి చూపించినా నేను. కారణం అభ్యాసం, అభ్యాసం. పుట్టిన దగ్గర నుంచి మేకతోనే తాదాత్మ్యం చెందిపోయింది కనుక దీనికి అది పట్టింది. మనకి జన్మల నుంచి ఉపాధితో తాదాత్మ్యం చెందడం అలవాటైపోయింది కనుక మనకి ఇది పట్టింది. కాదురా నువ్వు ఇది అని చెప్పి చెప్పి మొత్తం మీద దీని అదృష్టమో దాని అదృష్టమో దీనికి ఆఖరికి తెలిసి అప్పుడు గర్జించడం మొదలంటే దానిలో కలిసింది రండి. అంటే ఇప్పుడు కొత్తగా అది పులయ్యిందా, కొత్తగా పులయ్యిందా, లేదు కొత్తగా పులి కాలేదు. మాయా సమాచ్ఛాదనాత్, మాయ ఆక్రమించడం చేత అంతవరకు మేకనే అనుకుంది. ఆ మాయ తొలగి కొత్తగా పులికాలే ప్రత్యభిజ్ఞాయతే, అప్పుడు ఉన్న అభిజ్ఞ ఇప్పుడు ప్రత్యభిజ్ఞ అయింది. ఇది ప్రత్యభిజ్ఞ సిద్ధాంతం. అది మనకి ఇక్కడ ఇంత చక్కగా వివరించి గురుగారు చెప్పారు. కనుక నువ్వు ఆత్మస్వరూపుడివి కాదయ్యా, ఈ తోల్లో ఉన్నాను కప్పుకున్నావు లే, దీన్నంతటిని యాక్టివేట్ చేసి ఆత్మతో తన్మయం చెందు అని. ఈ తన్మయం చెందించడానికే అటువైపు బుద్ధి తిప్పడానికి భక్తి అనే మార్గము, జ్ఞానం అనే విచారణ మార్గము, ఏదైనా అటు ప్రయాణింపజేసేదే. అది నీకు అంతుపట్టనప్పుడు దాన్ని నువ్వు భగవత్ స్వరూపంగా భావన చేసి ఆరాధన చేస్తున్నావు. క్రమంగా ఆయన లోపలికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయేటప్పుడు నేను పట్టుకుని మరీ లోపలికి వెళ్తాడు. నువ్వు నేను ఒకటే అంటాడు, ముందు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, తర్వాత తనలో కలుపుకుంటాడు. కనుక అలా కలుపుకునే దక్షిణామూర్తికి నమస్కారం. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇన్ని రోజుల ఈ దక్షిణామూర్తి తత్వం చూసారా, మొట్టమొదటి మనం చెప్పుకున్న విషయం అంతా వెళ్ళిపోయింది. శంకరుల జాలంలో ఆయన యొక్క ప్రభావం పట్టేసి మనకి ఇదే చెప్పుకుంటున్నామేమో అనిపించలేసేసారు. అది శంకర వన్మయం. రాహుగ్రస్త దివాకరిం సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంభరణతో యోభూత్ సుషుప్త పుమా ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుముక్తయే నమయిదం శ్రీ దక్షిణాముక్తయే. ఆత్మతత్వం గురించి చెప్తూ ఉంటే తెలిసిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానికన్నా చిక్కే అది, నట్టే అది, తెలియడం మాత్రం కాదు. దానివల్ల ఏకాగ్రంగా ఆలోచించలేని మన బుద్ధి యొక్క లోపాన్ని ఆ తత్వం మీదే మనం ఆరోపించి అది సరైనది కాదు అనుకుంటూ ఉంటాం. నేను అనేవాడిని డిటెక్ట్ చేయడానికి మనం ట్రై చేశాం. ఎక్కడున్నాడు ఈ నేనుగాడు అనంటే ముందు దేహంతో నేను నేను అనుకుంటున్నది తీసేశాం. నా ఇతి నేతి నేతి ముందు అది పోయింది, ప్రాణములు పోయి ఒక్క మనస్సు దగ్గరకు వచ్చేటప్పుడు మనకు చాలా వివరణ మనం ఇవ్వవలసి వచ్చింది. అయినప్పటికీ డౌట్ ఉంటుంది మనకి, ఈ మనస్సు ఎక్కడి నుంచి ఉద్భవించిందని. ఉద్భవించడం ఏంటి మనస్సు? ఉద్భవించేది కాదు అది. మనం నిన్న చెప్పుకున్నట్టు చలనమైనటువంటి ఆలోచనల పరంపరే చిత్తం. ఈ ఆలోచనలన్నిటికీ ఏది ఈ వైబ్రేషన్కి కారణమైన చైతన్యం ఏదో అది మాత్రం నిశ్చలం, అంటే ప్యూర్ కాన్షియస్ అనేటువంటిది ఆత్మ. ఇదే విభ్రమానికి లోనైనటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో దాని యందు తోచే అహంభావం, ఇది మనకు మనస్సు అని చెప్పబడుతున్నది. ఈ అహంభావం వల్లే మనోబుద్ధి అనే రెండు కరణములు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కలిపి ఒకటే అంతఃకరణం. మొత్తాన్ని ఒక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అహం, ఈ నేను అనేటువంటిది దేహాదులకి పరిమితమై దేహములతో పొందుతున్నటువంటి అనుభవాలకే పరిమితమైనప్పుడు, అంటే మమతో పరిమితమైనటువంటి కర్తృత్వ అహంకారం ఏదైతే ఉందో అది జీవుడు. మమతో పరిమితమైన కర్తృత్వ అహంకారం జీవుడు. సాక్షిరూప అహంకారం ఏదైతే ఉందో అది పరమాత్మ. ఈ రెండు రెండున్నాయా అంటే కర్తృత్వం అనే అహంకారం తొడుక్కున్నప్పుడు వీడు జీవుడవుతున్నాడు. నిజానికి సాక్షి రూపంగా చూడగలిగితే, ఈ పరిమిత భావాన్ని వేడగలిగితే పరమాత్మ అవుతున్నాడు. కనుక అహం అనే దాని యొక్క వృత్తే మనస్సు అని, ఆలోచనలనే వృత్తులతో కూడుకున్న దాన్నే మనస్సు అని, బుద్ధిని దాని యొక్క ఫంక్షన్స్ బట్టి పేర్లు పెట్టుకుంటున్నాం. కానీ ఇన్ని లేవు, అంతఃకరణం ఒక్కటి. బహిర్కరణములు మాత్రం 10 కనబడతాయి. 10 కలిపి దేహం అని ఒక పేరున్నా బాధ లేదు, కానీ అంతఃకరణం మాత్రం ఒక్కటే. అదే మనోబుద్ధి అహంకార చిత్తములని మనం వ్యవహరిస్తున్నాం. ఆ పరిమితమైన భావం చేత ఏర్పడేటువంటి ఆ నేను అనే అహాన్ని తొలగించే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ, ఈ నేను దేహాదులతో ఉన్నవాణ్ణే అనుకుంటే సుషుప్తిలో ఏమైంది? సుషుప్తిలో పోయిందా అంటే దేహాదులతో పరిమితమైన నేను అనేది అక్కడ స్ఫురించట్లే. కానీ దేహాదులకు అతీతమైన నేను అనే చైతన్యం అక్కడ ఉంది గనకే మళ్ళీ ఉదయం నిద్ర లేచి అక్కడ నువ్వు తెరుచుకుంటున్నావు హాయిగా నిద్రపోయానని. అంటే రాత్రి నీకు ఇంద్రియాదులు స్పృహ లేకపోయినా నీకు స్ఫురణ మాత్రం ఉంది. ఏకాగ్రంగా వినండి, ఏకాగ్రంగా వినకపోతే రెడ్ వచ్చాడు మొదలెట్టి అన్నట్టు ఉంటుంది. మళ్ళీ నిన్నటి ప్రశ్నే, మనస్సు ఎలా ఉద్భవించింది అని నేను ఇంతా విని ఆ ప్రశ్న వేసామంటే మనం ఎక్కడున్నాం? ఏకాగ్రంగా లేదని అర్థం అనమాట. ఆ వేదాంత శ్రవణంలో ఏకాగ్రత చాలా అవసరం, అది లేనప్పుడు లాభం లేదు. అందుకే మాటి మాటికి కాలక్షేపాన్ని నిద్రని ఎత్తి పొడవడానికి కారణం ఏంటంటే బీ అలర్ట్ అని చెప్పడానికే కానీ వెక్కిరింతల కోసం చెప్పట్లేదు. అంత ఏకాగ్రంగా వినాలి. ఏమాత్రం ఒక్కడు వదులుకున్నా లాభం లేదు, ఎందుకంటే పిట్ట కథల మధ్య వేదాంతం చెప్పట్లేదు మనం, వేదాంతాన్ని అందజేస్తున్నాం మనం. కనుక ఎక్కడ ఏమాత్రం జారినా ప్రమాదమే. అందుకే ఇక్కడ ఏకాగ్ర దృష్టితో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాఢ సుషుప్తిని గురువుగారు చెప్తూ ప్రత్యభిజ్ఞాయతే అన్నారు. గాఢ సుషుప్తిలో ఇంద్రియాదులు స్పృహ లేదు. స్వప్నంలో కూడా ఇంద్రియములతో మమైకం చెందినటువంటి భావన అక్కడ స్వప్న రూపంలో మనకు కనిపిస్తోంది. కానీ గాఢ సుషుప్తిలో ఈ మమ అనేటువంటి బాహ్య జగత్తు కానీ ఇంద్రియ స్పృహ లేదే, మన అక్కడ స్పృహ లేదు కానీ స్ఫురణ ఉంది. ఏ స్ఫురణ ఉంది? ఆ లోపల ఉన్నటువంటి ఆత్మచైతన్యం యొక్క స్ఫురణ ఉంది. అందుకే హాయిగా నిద్రపోయానని చెప్పాడు ఉదయం. ఈ హాయి ఎక్కడి నుంచి వచ్చింది? వీడికి ఒళ్ళు మర్చిపోయాడు, ఒళ్ళు మర్చిపోయాడు. ఒంటితో పెట్టుకున్న మమైక భావన కూడా స్వప్నం లేదు గనక అలా మర్చిపోయాడు. గాఢ సుషుప్తుల వాడు పొందినది హాయి. ఈ హాయి ఎందువల్ల వచ్చిందంటే విక్షేపం పోయినా ఆవరణ ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో ఆత్మకు దగ్గరగానే ఉన్నాడు వాడు. ఈ విక్షేపం వైపు వెళ్ళలేదు, ఆవరణతో కట్టుబడి అక్కడ ఉన్నాడు. ఈ కట్టుబడిన ఆవరణతో ఉన్నా దానికి దగ్గరగా ఉన్నాడు గనక బ్రహ్మానందమునకు సమీపం. అది బ్రహ్మానందం ఉండడానికి లేదు, అందుకు హాయి అని ఒక మాట అన్నాడు. అది అటూ స్ఫురించట్లేదు, ఇది ఇటూ స్ఫురించట్లేదు. ఇంద్రియాదుల యొక్క స్పృహ లేదు అక్కడ, అలాగని పూర్ణమైన ఆత్మచైతన్యం యొక్క స్పృహ ఉన్నదా అంటే అది లేదు. కానీ తత్స్ఫురణ మాత్రం హాయి అనే మాటలు కనిపిస్తుంది. అందుకు ప్రత్యభిజ్ఞాయతే, కనుక అనుభూతి లేదు అనడానికి లేదయ్యా, స్ఫురణ రూపంలో హాయి అనే ధ్వని ఉన్నది అని. దీని గురించి మనకు వేదంలో కూడా చక్కటి వర్ణన కనిపిస్తుంది. ఈ సుషుప్తిలో ఉన్న జీవుడు ఎటువంటి వాడు అని అంటే, ఒక జంతువుని ఒక కొయ్యకు కట్టి ఉంచితే ఆ జంతువు అటు ఇటు తిరిగి 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 గుండ్రంగా తిరుగుతుంది దాన్ని వదలలేక, ఎందుకంటే దాన్ని కట్టేశారు అక్కడ. ఆ కట్టుబడి అటు తిరిగి 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 చిట్ట చివరికి ఆ కట్టుకొయ్య దగ్గరే చేరి ఉండిపోతుంది, ఇంత తిరుగుడుతో అలసిపోయి. అలాగా ఈ జీవుడు బహిర్కరణముల ద్వారా తిరిగి తిరిగి స్వప్నముల్లో కూడా బహిర్కరణ అనుభూతుల్ని పునరావృతం చేసుకుంటూ అది కూడా అలసిపోయి ఆ కట్టుకొయ్య దగ్గర జంతువు వలె సుషుప్తి అవస్థలోకి చేరుకుంటున్నాడు. కానీ కట్టు ఉందే, అటువంటి కట్టు వంటి ఆవరణ మాత్రం ఉన్నది అని మాయా సమాచ్ఛాదనాత్ అనే విషయం ఉంది. అయితే ఇక్కడ ప్రత్యభిజ్ఞాయతి అనే మాట మాత్రం చాలా గొప్ప మాట వేశారు. ప్రత్యభిజ్ఞ, దీని మీద సిద్ధాంతం సిద్ధాంతమే డెవలప్ అయిందని మనం చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా సురేశ్వరాచార్యుల వారు తర్వాతి శ్లోకంలో కూడా ఈ ప్రత్యభిజ్ఞను తీసుకొచ్చారు ఆయన. అంటే ప్రత్యభిజ్ఞ అన్న మాట ఆయనకు అంతా నచ్చింది. ప్రత్యక్షము కన్నా ప్రత్యభిజ్ఞ చాలా గొప్ప విశేషం. ప్రత్యక్షం అంటే కంటికి కనబడేది, ప్రత్యభిజ్ఞ అంటే ఒకప్పుడు ఉండి మధ్యలో తెలుసుకోలేని దానిని ఆ ఒకప్పటి స్పృహ వల్ల తిరిగి పోల్చుకోవడం. దీని గురించి ఆయన చెప్తూ భాసస్య కస్య చిత్ పూర్వం భాసమానస్య సాంప్రతం సోయమిత్యనుసంధానం ప్రత్యభిజ్ఞానముచ్యతే అని ప్రత్యభిజ్ఞానం గురించి చెప్పారు. ఇది వరకటి ఆ పూర్వాన్ని ఇప్పటి దానికి తెచ్చుకుని సోయమితి అదే ఇది అని అనుసంధానించుకోవడాన్ని ప్రత్యభిజ్ఞ అని అంటారన్నారు. దీని మీదే డెవలప్ చేస్తూ ఆ నిద్దటి నుంచి గాఢ నిద్ర నుంచి లేచిన వాడు హాయిగా నిద్రపోయాను అన్నప్పుడు సుషుప్తిలో మాటం లేదే, జాగ్రత్త అవస్థలోకి వచ్చి అంటున్నాడు అంటే అక్కడ ఉన్నదాన్నే వాడు ఇక్కడికి తెచ్చుకుంటున్నాడు. నిద్రాత్ పూర్వం ఏ ఇంద్రియముల ద్వారా నేను అని చెప్పుకుంటున్నాడో, నిద్ర తర్వాత ఆ ఇంద్రియముల్లోనే వాడు మేల్కొన్నాడు గనక ఆ మధ్యలో అనుభూతిని తీసుకుని ఆ పూర్వపు దానితో అనుసంధానం చేసి యప్రత్యభిజ్ఞాయతే. ఈ ప్రత్యభిజ్ఞ అనేది మొత్తం జీవుల్లో కంటిన్యూగా ఉంటుందిట ఎప్పుడూ కూడా. ఇది ఎలాగో ఇక్కడ చెప్తున్నాడు, నిన్న అన్నం తిన్నాం ఈరోజు మళ్ళీ కంచం ముందు తయారు, ఎందుకంటే ప్రత్యభిజ్ఞ అన్నాడు ఒక దగ్గర. ఎందువల్ల అంటే ఇష్ట సాధనమేవే తదన్నం గత దినాన్నవత్ ఇతి నిశ్చిత్య బాలోపి భోజనాదవు ప్రవర్తతే. బాలురు కూడా నిన్న అన్నం తిన్నాక ఇవాళ మళ్ళీ అన్నం ముందుకు వచ్చాడు, ఎందుకంటే నిన్న అన్నం తిన్నాక వాడికి ఆనందం కలగడం, అది అరగడం, శక్తి రావడం ఇవన్నీ అనుభవించాడు కనుక మళ్ళీ ఈరోజు తయారు. అంటే నిన్నటి అభిజ్ఞ ఈరోజు ప్రత్యభిజ్ఞగా ఉంది కనుక వాడు భోజనానికి వచ్చాడు. అలా జీవితంలో నిత్యం ఈ ప్రత్యభిజ్ఞారూపంగా ఈ స్ఫురణ సాగుతూ ఉంటుంది సుమాన్. కనుక ప్రత్యభిజ్ఞ యది భ్రాంతి భోజనాది కథం భవేత్, ప్రత్యభిజ్ఞనే భ్రాంతి అనుకుంటే భోజనాదులు ఎలా ఏర్పడుతున్నాయి అన్నాడు. కనుక భ్రాంతి కానిది ప్రత్యభిజ్ఞ, ప్రత్యభిజ్ఞ భ్రాంతి కాదు, అది అంటూ ఈ చైతన్యం యొక్క స్ఫురణ వల్లనే అది కలుగుతున్నది అని ఈ ప్రత్యభిజ్ఞను జాగ్రత్తగా గమనించితే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలమని సురేశ్వరాచార్యులు చక్కటి మాట చెప్పి ప్రత్యభిజ్ఞైవ సర్వేషాం ప్రమాణానాంచ సాధనం, అన్ని ప్రమాణములకి ప్రత్యభిజ్ఞే సాధనమయ్యా అన్నాడు. అయితే మరి ఒక మాట అడగచ్చు జాగ్రత్తగా వింటే, అయ్యా మీరు చెప్పినవన్నీ ఈ శరీరంతో గనక అయిపోయాయి అంతే కదా, ఈ శరీరంతో గనక అయిపోయాయి. ఇవాళ ఇంకెవరో మంచి ప్రశ్న వేశారు ఏమిటంటే, ఏమండి మరి ఆత్మకేవి అంటున్నప్పుడు ఈ జన్మజన్మల్లోకి శరీరం వదిలేసిన తర్వాత మరి జన్మజన్మల్లోకి వెళ్ళి కర్మానుభవం అంటే ఏమిటి, అంటే శరీరం వదిలేసిన తర్వాత అని ఎప్పుడు లేదు, శరీరం ఉంటూనే ఉంటుంది. అయితే ఏ శరీరం అనేదే ప్రశ్న, శరీరం మాత్రం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా వినాలి అని అందుకు చెప్పడం, ఎలర్ట్గా వింటే నిన్ననే దీనికి సమాధానం ఉంది. జాగ్రత్తగా ఇక్కడ తీసుకున్నాం మనం, ప్రత్యభిజ్ఞ అనేది ఎలా సాగుతూ ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు. ఈ శరీరంతో ఉన్నావు గనక మళ్ళీ ఈ శరీరంలో మేల్కొన్నాక నీ ఆత్మ యొక్క చైతన్య భాష వల్ల ఈ శరీరంలో నిన్న ప్రకాశించిన చైతన్యం ఇప్పుడు నీకు స్ఫురణకు వచ్చింది. ఈ శరీరం పోయినా ఆ భాష ప్రకాశం మాత్రం పోదు, అది తర్వాత శరీరాలు కంటిన్యూ అవుతుంది. అందుకే గత జన్మల అలవాట్లే ఈ జన్మల్లోని మళ్ళీ వస్తాయి, అది కూడా ప్రత్యభిజ్ఞే అని చెప్తున్నారు సురేశ్వరాచార్యులు. అది ఎలాగో చెప్తూ పూర్వజన్మానుభూతాని స్మరణాన్ మృగశాపక జననీ స్తన్యపానాయ స్వయమేవ ప్రవర్తతే. ఒక శిశువు జన్మించింది, జన్మించిన వెంటనే తల్లి స్తన్యం కోసం వెతుక్కుంటుందిట. ఎవడు చెప్పాడు దానికి స్తన్యం కోసం వెతుక్కోమని కొత్తగా, ఎవడు చెప్పాడు? అలాగే దానికి ఆహారం పడగన తింటుందిట. ఎందువల్ల అంటే గత జన్మల అభిజ్ఞ వల్ల, గత జన్మల్లో ఈ ఉపాధులతో ఏవేవైతే పొందిందో చేసిందో ఆ శరీరం పోయినప్పటికీ ఆ వాసనలు ఉన్నాయి. ఈ వాసనలు ప్రేరేపింపబడడానికి కారణం లోపల చైతన్యం ఉంది, అంతే కదండి. వాసనలు ప్రేరేపింపబడ్డానికి కారణం అదే చైతన్యం ఇక్కడ కంటిన్యూ అయ్యింది. కనుక నిన్న గాఢ నిద్రపోయిన వాడు ఇవాళ నిద్ర లేచినప్పుడు ఆ నిద్రకు పూర్వం ఉన్నవాడు ఇవాళ కంటిన్యూ అయ్యాడు కనుక నేను నిద్రపోయాను ఎలా చెప్తున్నాడో, ఈ స్ఫురణ అనేటువంటిది ప్రత్యభిజ్ఞ అనేది తర్వాతి జన్మలలో కూడా కంటిన్యూ అవుతోంది, అంతేగాని డిస్కంటిన్యూ కాలేదు. అంటే జన్మ పొందేటప్పుడు ఏ శరీరాన్ని వదిలేడు, ఏ శరీరాన్ని పొందాడు. శరీరాన్ని వదిలేస్తే మరి జన్మించడండి, బాగా గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని వదిలితే మరి జన్మించడు. వీడు శరీరాన్ని వదలలేదు, మరి శరీరం వదిలేసే కదండి చస్తున్నాడంటే వీడు ఎన్ని శరీరాలు వదిలేడు? ఒక శరీరం వదిలేడు, రెండో శరీరం వదలడానికి పెద్ద ప్రాసెస్ ఉంది, పోనీ అది కూడా వదిలేడు అనుకుందాం, మూడో శరీరం ఉంది, అది కారణ శరీరం. మూడు శరీరాలు, చచ్చేది బయట శరీరం, ఇది స్థూలం, రెండవది సూక్ష్మ శరీరం, మనస్సు బుద్ధి ఇత్యాదులన్నీ దానిలో పనిచేస్తూ ఉంటాయి. అది అయిపోయింది. దాని తర్వాత కారణ శరీరం ఉందే, అది ఎలా ఉంటుందో చెప్పండి. స్థూల శరీరం అంటే చెప్పారు. సూక్ష్మ శరీరం గురించి మనస్సు, ఈ ఇంద్రియముల యొక్క సూక్ష్మ రూపములు, ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి కనుక కొంతమేరకు అర్థమవుతుంది మనకి. అది ఎలాగో అంటే మైకులో కరెంటు వలె కొంతమేరకు అర్థమవుతుంది సూక్ష్మ శరీరం. కానీ కారణ శరీరం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే విత్తనంలో చెట్టులా ఉంటుంది కారణ శరీరం. దానిలో వాసనలన్నీ పేరుకుని ఉంటాయి. ఈ వాసనలే, ఈ కారణ శరీరమే తర్వాత శరీరాలని తయారు చేస్తుంది. అంతేగాని తర్వాత శరీరంలోకి దూరుతుంది అని కాదు. ఇక్కడ ఈ కారణ శరీరం వల్లే తర్వాత ఉపాధులు నిర్ణయం అవుతాయి. ఈ స్థూల సూక్ష్మాలతో మనం చేసినటువంటి కర్మ వాసనలన్నీ దీనిలో బలీయంగా పేరుకుని వీటి యొక్క ప్రేరణ చేత తర్వాత తయారవుతున్నాయి. అయితే కారణ శరీరం నుంచి తయారు చేయడానికి కారణం ఏమిటి? ఈ కారణ శరీరానికి ఆవల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం వల్లనే ఇది తయారు చేసుకోగలుగుతుంది. తయారు చేసుకుని మళ్ళీ వాటితో మమైకమే మళ్ళీ కొత్త గొడవ తయారవుతుంది. ఈ గొడవలన్నీ కూడా ఆ కారణ శరీరమని, అవిద్య అని, అజ్ఞానమని చెప్పబడే ఏకవస్తువే. దాని యందు ప్రతిఫలించిన ఆత్మ చైతన్యం వల్ల ఇన్ని జన్మలు తయారవుతున్నాయి. కానీ అది అసలైన ఆత్మకేవి అంటట్లేదు. ఈ కారణ శరీరంలో తన్మయుడైనటువంటి కర్తృత్వ అహంకారం వాడికే అంటుతున్నాయి. అది జీవుడు అని చెప్పబడుతున్నది. ఇప్పుడు స్పష్టమవుతున్నది కదా. కనుక ఇక్కడ కంటిన్యూటీ ఏదవుతుందో అది తెలుసుకో. ఈ కంటిన్యూగా వస్తున్న దాని యందు ఏదున్నది? ఇప్పుడు ఉపాధిని మారిపోయి నువ్వే ఒప్పుకుంటున్నావు. అలాగే ఈ కారణ శరీరం కూడా శాశ్వతమైనది కాదు. ఇది అవిద్యతో కొడుకున్నది. కానీ కారణ శరీరం వెనక ఉన్నదే అది అసలు కంటిన్యూగా ఉంది, అసలు నశించదు. ముందు కంటిన్యూషన్ని తెలుసుకోవడానికి ఈ జన్మలోనే నశించిన వాటిని తిరిగి అక్కడ ఉన్న స్ఫురణ్ణి మళ్ళీ గుర్తు తెచ్చుకుని మమైకం చెందుతున్నావు. ఈ జన్మలోనే అది నశించిపోయినా అప్పటి ఉండే నేను అనే స్ఫురణ్ణి మాత్రం తెచ్చుకుంటున్నావు. అది ఎలాగో అనేది 7వ శ్లోకంలో చెప్తున్నారు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వస్వవస్థాస్వపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యం తస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు చెప్పిన ప్రత్యభిజ్ఞా బలం గుర్తుపెట్టుకోండి. తిరిగి గుర్తు తెచ్చుకోవడం అదే ఇక్కడ అవసరం. అంటే నిన్న శ్లోకంలో చెప్పిన ప్రత్యభిజ్ఞ మళ్ళీ ఎందుకు ఇక్కడ చెప్పామంటే ఈ ప్రత్యభిజ్ఞ బలం అంత గొప్పది గనక సురేశ్వరులు తర్వాతి శ్లోక వ్యాఖ్యానంలో కూడా ప్రత్యభిజ్ఞ తెచ్చారు. అంటే ముందు శ్లోకానికి ఇది కంటిన్యూటీ అనమాట. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? గాఢ నిద్రలో ఉన్నవాడు మళ్ళీ పొద్దున్న లేచాక మళ్ళీ స్ఫురణ తెచ్చుకుంటున్నాడే ప్రత్యభిజ్ఞ అని. అది గాఢ నిద్ర వరకు అంటే సుషుప్తి అవస్థ వరకు. కానీ జాగ్రత్త అవస్థలో చూడండి ప్రత్యభిజ్ఞ ఎలా కంటిన్యూ అవుతుందో చెప్తున్నాడు ఇక్కడ. బాల్యాదిష్వపి, మనం బాల్యము మొదలైనటువంటి అవస్థలు ఉన్నాయి మనకి, బోల్డ్ అవస్థలు అండి మనకి. ఆ అవస్థల్లో బాల్యాది అవస్థలు అంటే బాల్య కౌమార యవ్వన వార్ధక్యాది అవస్థలు, దాని తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది అవస్థలు, ఇవన్నీ అవస్థలే. అవస్థలు అంటే వ్యావృత్తులే అవస్థలు. ఇవి కంటిన్యూగా ఉండవు. ఇద్దాటి మరొకటి, ఇద్దాటి మరొకటి, అలా మారుతూ మారుతూ వెళుతున్న అవస్థల్ని వ్యావృత్తులు అని చెప్తున్నారు ఇక్కడ. మారుతూ మారుతూ బాల్యం కంటిన్యూ అయిందా? యవ్వనంలోకి లేదు. బాల్యం అక్కడికై కౌమారం వచ్చింది, కౌమారం అక్కడికై యవ్వనం వచ్చింది. ఇలా డిఫరెంట్ అవస్థలు మన జీవితంలో చూసాం. అలాగే జాగ్రత్త ఉండగా మన స్వప్నం లేదు, స్వప్నం ఉండగా జాగ్రత్త లేదు. కనుక అదో అవస్థ, ఇదో అవస్థ, సుషుప్తి మరొక అవస్థ, ఈ మూడు అవస్థలు. ఇవి మనకి స్పష్టంగా చెప్పుకోగలిగేవి. ఇంకా మిగిలిన ఎవడవస్థలు వాడివి కొన్ని ఉంటాయి. ఏడుస్తున్న అవస్థ, నవ్వుతున్న అవస్థ, ఏదో పని చేస్తున్న అవస్థ, ఇలాంటి అవస్థలన్నీ కూడా వ్యావృత్తులు. వీటన్నిటికీ ఏం పేరు పెట్టారు? వ్యావృత్తులు. వ్యావృత్తులు అంటే మార్పుకు లోనగునవి అని, అంటే డిస్కంటిన్యూటీ అని అర్థం అన్నమాట ఇక్కడ. దేనికి అది డిస్కంటిన్యూ? వీటికి ఒక కంటిన్యూటీ లేదు. ఈ డిస్కంటిన్యూ అయిన దాంట్లోపల ఒక కంటిన్యూటీ ఉంది, అది చూడు అంటున్నాడు. ఇది ఎంత దగ్గర చెప్తున్నాడు చూడండి. ప్రతి వ్యావృత్తిలోని ఒక అనువృత్తి ఉంది. అనువృత్తి, అనువృత్తి అంటే కంటిన్యూ అయినటువంటిది. కంటిన్యూ అయ్యేది ఏమిటి అంటే ఇక్కడ మనం పోల్చుకుంటే తెలిసిపోతుంది. గురువుగారు చెప్పిన అనుభవాలన్నీ జీవితానికి సంబంధించినవేనండి, నీకు సంబంధించినవే, బయటివి కావి. అందుకే జాగ్రత్తగా జాగ్రత్తగా అని మాటి మాటికి, ఎందుకంటే నీకు సంబంధించినవే. నీ జీవితం మీద ఫోకస్ చేస్తున్నారాయన, ఎక్కడికెక్కడి నుంచో వెళ్ళట్లేదు, ఇందులోంచే మొత్తం చూపిస్తున్నారు. బాల్యం గడిచింది మనకి, యవ్వనం వచ్చింది. మన చిన్నప్పుడు ఫోటో ఎవడో చూపించాడు, ఇది ఎవరిది అన్నాను. నాదేనండి అంటున్నావు. నాదేనండి, నీది ఎలా నమ్మగలం, నువ్వు అలా లేవు కదా అంటే, ఒరే రే అప్పుడు అలా ఉండేవాణ్రా అంటున్నావు. అప్పుడు అలా ఉండేవాణ్ణి అనేది నీకు ఇప్పుడు కంటిన్యూగా గుర్తొచ్చింది. కానీ నీ యందు ఆ బాల్యావస్థ ఉందా ఇప్పుడు? లేదు. ఆ బాల్యావస్థ లేదు, ఆ బాల్యావస్థలో ఎలా ఉన్నావు ఇప్పుడు అలా ఉండలేవు కూడా నువ్వు. ఉండగలమా? బాల్యావస్థలో ఎలాగైతే ఎన్నెన్ని చేసాం ఇప్పుడు చేయగలమా? ఆ శరీరము లేదు, ఆ స్థితి లేదు. అలాగే ఈ వార్ధక్యానికి చేరుకున్నాక మన యవ్వనంలో వెలగబెట్టినవన్నీ ఎవడో సాక్ష్యాలుగా చూపిస్తాడు, చూపిస్తే అప్పుడు మళ్ళీ ఇవన్నీ చేయగలమా? లేదు. కానీ ఇవన్నీ నేనే చేశానని మాత్రం అంటున్నావు. అంటే నీ శరీరంలోనే బాల్యం పోయింది, కౌమారం పోయింది, యవ్వనం పోయింది. పోయినప్పటికీ వీటన్నిట్లో కంటిన్యూగా నేను అనే భావన ఉంది. నేను చిన్నప్పుడండి అని, మరి ఇప్పుడండి నేను యువకుండండి. అంటే బాలుడు యువకుడు మారాడు కానీ నేను మారాడా? మారలేదే. అలాగే వృద్ధాప్యంలోకి వెళ్ళో, వృద్ధాప్యంలోకి వెళ్ళక మారేవా? అప్పుడు మారలేదు. అంటే నేను కంటిన్యూ అవుతాను చూడు. నేనే దేహము అనుకుంటే ఆ దేహం ఎక్కడికెక్కడ అంతమైనట్టే కనిపిస్తోంది కదా, ఒక అవస్థ పోయింది కదా. అవస్థ నుంచి అవస్థలోకి వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్లేవి ఎలాగో, దేహం నుంచి దేహం వెళ్ళినప్పుడు నేను అలాగే తీసుకెళ్తున్నావు. మరి ఆ దేహంతో నువ్వు ఎలా చెప్పలేకపోతున్నావు అంటే ఆ చెప్పగలిగే దేహం ఈ తర్వాత దానిలో రాలేదు గనక. ఆ చెప్పగలిగే దేహం తర్వాత దానిలో రాలేదు. ఈ చెప్పగలిగే దేహం ఉంది గనక చెప్పగలుగు ఎదగడం బట్టి. రాకపోయినా కంటిన్యూటీ ఉంది, ఇక్కడ కంటిన్యూ అయిందే అక్కడ అవుతుంది. అందుకే ఈ విషయమే గీతలో చక్కగా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణముహ్యతి అనే మాటలు ఇది అర్థం. అంతేగాని బాల్య యవ్వనాలు అలగొచ్చి అలాగే చచ్చిపోతాడు దానికి ఏడవకు. అంటే ఈ కంటిన్యూ అయినటువంటి అనువృత్తిని చూడమనే కృష్ణుడు చెప్తున్నమాట. ఇందులో ఉన్న నేను మాత్రం పోలేదు. అంటే నేను అనే స్ఫురణకి ఏది ఆధారమా? చైతన్యం పోలే. కానీ ఇక్కడ నేను చిన్నప్పుడు, నేను పెద్దప్పుడు అని నువ్వు దేహాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నావు. దేహాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నావు. ఎందువల్ల మాట్లాడుతున్నావు? దేహమే నేను అని తాదాత్మ్యం చెందేవు గనక మొదటి నుంచి ఈ దేహంతో నీకున్నటువంటి ఆ అటాచ్మెంట్ బట్టి దేహంలో జరిగిన మార్పులన్నీ నీకు జరుగుతున్నాయి అనుకుంటూనే మార్పులేని నేను చూపిస్తున్నావు. మార్పులు దేహానికి అని చెప్తూనే మారని నిన్ను నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నావు కదా. కనుక దీన్ని బట్టి నీకే తెలిసిపోయింది ఆత్మ మారదు, ఉపాధులు మారుతాయని. కనుక ఆత్మ చైతన్యాన్ని ఉపాధులతో తాదాత్మ్యం చెందించి ఇది కూడా మారిపోయిందని భ్రమపడకు. కనుక మారుతున్నవి అన్నీ కూడా, చిట్ట చివరికి మనస్సు కూడా మారుతోంది. ఆలోచనలన్నీ మారడం లేదా? అది క్షణికంగా వెళ్ళిపోతున్న ఆలోచనలే. ఈ మనస్థితి కూడా బాల్యంలో ఒకలాగుంది, వార్ధక్యంలో ఒకలాగుంది. దీని స్థితులు కూడా మారుతున్నాయి. చిట్ట చివరికి మనస్సుకు కూడా ఒక జడీభూతమైన అవస్థ ఉన్నది. ఇవన్నీ చూస్తున్నా వీటిలో సాక్షిగా భాషించేటువంటి చైతన్యమే మారడం లేదు. కనుక ఆ అనువృత్తంగా ఉన్నటువంటి చైతన్యం వల్లనే అహమితి అంతఃస్ఫురంతం సదా, ఆ చైతన్యం వల్లనే అహం అహం అని లోపల నీకు స్ఫురిస్తూ ఉన్నది సుమా. అందుకే ముందు చెప్పినటువంటి సదాత్మక స్ఫురణ ఇక్కడ దాకా కంటిన్యూ చేస్తున్నారు గురువుగారు. ఈ వేదాంతంలో చిక్కే ఏంటంటే నిన్న మొన్న చెప్పిందే ఇవాళ చెప్పినట్టు ఉంటుంది. ఈయన మాత్రం ముందు రాసిన శ్లోకాల్లో ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ వదిలేస్తే వేదాంతాలు అవుతుంది, జాగ్రత్తగా కొనసాగించి పట్టుకెళ్తేనే అది అర్థమవుతుంది. అందుకే ఆ సదాత్మక స్ఫురణ అనే మాట ఇక్కడ ఇత్యంత స్ఫురంతం సదా అనే దానిలో ధ్వనింపజేస్తున్నారు. నేను నేను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేనుకి మూలమైన దాని గురించి ఇక్కడ చెప్పి దీన్ని నువ్వు బాగా గమనం చేయించితే అప్పుడు ఇప్పుడు కూడా నేను మారలేదని దేన్ని బేస్ చేసుకుని అనుకుంటున్నావు అంటే మారిన దేహాన్ని బేస్ చేసుకుని కాదు, నిజానికి మారని ఆత్మని ఆధారం చేసుకునే ఈ స్ఫురణ వస్తుంది. కానీ దీని దేహంతో తన్మయం చెందించావు గనక ఇవన్నీ దానికంట కడుతున్నావు. కనుక మారని నేను మారుతున్న దేహానికి మారని ఆత్మ చైతన్యానికి నడుమ ఉన్నది. కనుక ఈ దక్షిణామూర్తి తత్వం ద్వారా అసలైన దక్షిణమైన అమూర్తి తత్వాన్ని చెప్పుకుంటున్నావు. దక్షిణమైన అంటే దక్షిణ అంటే ఈశ్వరుడే, సర్వసమర్థుడు అనర్థం. సర్వసమర్థుడు ఈశ్వరుడు తప్ప ఇంకెవడున్నాడండి? కనుక ఈశ్వరుడు అసలు స్వరూపం అమూర్తి, అది తెలుసుకోవడమే దక్షిణామూర్తి. ఆ అమూర్తమైన చైతన్యాన్ని మూర్తం నుంచి పక్కన తొలగించి 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 చూపిస్తున్నారు మన ఎదురుగుండా. అది ఇక్కడ జరుగుతున్నది. అటువంటి స్వామికి నమస్కరిస్తూ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.